பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்யதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்தி.
நோட 37 பேஜி 22 மந்திரம்.
யோ விஜ்ஞானே திஷ்டத் விஜ்ஞானாதந்தரஹ. யம் விஜ்ஞானம் ந வேத யஸ்ய விஜ்ஞானம் ஶரீரம். யோ விஜ்ஞானமந்தரோ யமயதி ஸ ஏஷத ஆத்மா அந்தர்யாம்யம்ருதஃ. யோ ரேதஸி திஷ்டன் ரேதஸோந்தரஃ. யம் ரேதோ ந வேத யஸ்ய ரேதஃ ஶரீரம். யோ ரேதோந்தரோ யமயதி ஏஷத ஆத்மா அந்தர்யாம்யம்ருதஃ.
மனம் பகவந்துண்ணி ஆராதிஸ்தாம், பூஜிஸ்தாம். ஆ பகவந்துடு எவரு, ஆயன ஸ்வரூபம் ஏமிட்டி అని తెలుసుకోవాలని అనిపిస్తుంది. ఆరాధన చేయగా చేయగా కొంతమందికి ఈ భగవంతుడెవరు, ఈయన రూపమేమిటి, ఈయన ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఒక్కొక్కసారి నిజంగా ఉన్నాడా లేడా అని కూడా సందేహం వస్తుంది. ఎందుకంటే ఆయన గురించి మనకేం తెలియదు కనుక సందేహం రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఎవరికి చెప్పం, భయం. బయటకి చెప్పాలంటే భయపడతాం. కానీ ఏదో ఒక విశ్వాసంతో నమ్మకంతో ఆ భగవంతుణ్ణి పూజిస్తుంటాం, గుడికి వెళతాం, అర్చనలు చేయిస్తుంటాం, గోత్రాలు చెప్పి మరీ మనవాళ్ళ పేర్లతో మనవరాళ్ల పేర్లతో చేయిస్తుంటామే. కానీ అసలు ఆయన ఏమిటి, ఆయన స్వరూపం అంటే మనకు తెలిసింది ఒకటి, ఆయన ఎక్కడో వైకుంఠంలో ఉంటాడనో కైలాసంలో ఉంటాడనో ఆ వర్ణన ఉంటుంది కదా పురాణాలలో, ఆ వర్ణన ప్రకారమే ఊహించుకుంటాం. శివుడు అంటే కైలాసంలో పార్వతీదేవి పక్కన కూర్చొని ఉంటాడు, విష్ణు అయితే ఆ శేష పాన్పు మీద పడుకొని ఉంటాడు, లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది. ఇంతవరకు మనం ఊహించుకుంటూ ఉంటాం ఈ విధంగా. మరొక దేవుడు అట్లాగే ఆయనకి ఎక్కడో ఒక స్థానం, ఆయన యొక్క ఆయుధం, ఆయన యొక్క వాహనం. ఇలా మనం పురాణాల్లో విని భావించుకుంటూ మనసులో ఒక విశ్వాసంతో ఉంటాం. అయినప్పటికీ మన యొక్క బుద్ధిలో కొంచెం అప్పుడప్పుడు ప్రశ్న వస్తూ ఉంటుంది, ఈయన నిజంగా అక్కడ ఉన్నాడా కైలాసంలో, అక్కడే కూర్చుంటాడా, రాకుండా ఇక్కడికి తిరగకుండా, ఆయనకేం టూర్ చేయాలనిపించదా అంటే కొన్ని పురాణాలు చెప్తే ఆయన అప్పుడప్పుడు వస్తుంటాడు, మనల్ని చూస్తుంటాడు అని చెప్పి రకరకాలుగా మనకు ఊహలు ఉంటాయి. కానీ శాస్త్రం ప్రమాణం ఏమిటి మనకు భగవంతుడి గురించి, ఆయన ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు అని మనకు బాగా జ్ఞానం రావాలి అంటే ఈశ్వరుని గురించి ఈ అంతర్యామి బ్రాహ్మణం చదివితేనే మనకు ఆ భగవంతుడి గురించి సరియైన అవగాహన జ్ఞానం ఏర్పడుతుంది. అంతవరకు కూడా ఒక విశ్వాసమే, ఒక ఊహ, ఒక నమ్మకం, ఒక శ్రద్ధ. కానీ శ్రద్ధ, నమ్మకం, ఊహలనేవి ఎక్కువ కాలం నిలవవు, అవి సడలిపోతూ ఉంటాయి. ఈ లోపల మనం ముసలివాళ్ళం అయిపోతాం, ఉన్నాడని నమ్ముతాం అంతే, కానీ మనం తెలుసుకోకుండానే వెళ్ళిపోతాం. కానీ కొంతమంది అసలు ఏమిటి ఈ భగవంతుడు, ఎందుకు సృష్టి చేశాడు, ఎలా చేశాడు, ఏ విధంగా ఉన్నాడంటే శాస్త్రం చెప్తుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వినండి అంటుంది. మరొక భావన కూడా మనకున్నది మనస్సులో, భగవంతుడు అంతటా ఉంటాడు అనేటటువంటిది కూడా నమ్ముతాం. ఆయన శక్తిమంతుడు కదా, గొప్పవాడు కదా, అంతటా ఉంటాడు, అన్నింటిలో ఉన్నాడు అనేటటువంటిది కొంచెం ఒక పరిపక్వత ఉన్న మనస్సు అది గ్రహిస్తూ ఉంటుంది. వైకుంఠంలోనే కాదు, కైలాసంలోనే కాదు, ఆయన అంతటా ఉంటాడు భగవంతుడు, ఆయన గొప్పవాడు, అన్నింటిలో ఉంటాడు అనేటటువంటిది ఇంకొంచెం పరిపక్వత కలిగినటువంటి మనస్సు ఆలోచించే విధానం. అసలు ఈ అంతటా ఉండడం అంటే ఏ రూపంలో ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు, కనపడటం లేదు కదా అంటే, కనపడకపోయినా ఆయన కనపడకుండా ఉంటాడు అందరిలో, అది నమ్ముతాం. ఇక్కడితో కూడా మన యొక్క పరిపూర్ణ జ్ఞానం రాలేదు మనకు భగవంతుడిని గురించి. ఎన్ని మెట్లు దాటి వచ్చినా కూడా ఆయన ఫలానా రూపంలో ఉంటాడనో, అక్కడ ఉంటాడనో, లేకపోతే అందరిలో ఉంటాడనో, అందరి యందు ఆయన దాగి ఉన్నాడను, పుట్ట చెట్టు అన్నిటి యందు ఉన్నాడని అని నమ్ముతాం. కానీ ఎలా ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు, నమ్మకం వేరు, జ్ఞానం వేరు. నమ్మకం అనేది జ్ఞానానికి దారితీయాలి. నమ్మకం ఎక్కువ కాలం నిలవదు, జ్ఞానం అయితే నిలుస్తుంది. జ్ఞానం అనేది తృప్తినిస్తుంది, ఆనందాన్నిస్తుంది, సంశయాలను పోగొడుతుంది జ్ఞానం. నమ్మకం, శ్రద్ధ, విశ్వాసం అనేది మన సందేహాలను పోగొట్టవు. శ్రద్ధ, విశ్వాసం, నమ్మకం అనేది మన యొక్క సందేహాలను పోగొట్టవు, మనలో కొంత ఆనందాన్ని ఇస్తాయి, శాంతినిస్తాయి అంతే. భగవంతుడి మీద నమ్మకం కావచ్చు, విశ్వాసం కావచ్చు, ఆయన మీద శ్రద్ధతో పూజ చేయడం కావచ్చు, ఒక విధమైనటువంటి శాంతి, తృప్తి, సంతోషం కలుగుతాయి. కానీ అంతటితో మన యొక్క విశ్వాసం పూర్తిగా నిలబడదు. ఆ జ్ఞానం పొందే వరకు కూడా మన విశ్వాసం అనేటువంటివన్నీ కూడా ఒక క్రింద మెట్టే, ఇంకా ఎక్కడో సందేహం ఉంటూనే ఉంటుంది. విశ్వాసంలో, నమ్మకంలో ఎప్పుడు సందేహాలు ఉంటూనే ఉంటాయి జ్ఞానం వచ్చే వరకు. ఆ జ్ఞానం పొందాలనుకున్న వాళ్ళకి ఈ యొక్క 7వ బ్రాహ్మణం, అంతర్యామి బ్రాహ్మణం, యాజ్ఞవల్కుల వారు ఉద్దాలకుడికి సమాధానంగా చెప్తున్నారు. ఆ గంధర్వుడి దగ్గర నుంచి మేము హిరణ్య గర్భుణ్ణి గురించి తెలుసుకున్నాం, అంతర్యామిని గురించి తెలుసుకున్నాము, మేము ఏమి తెలుసుకున్నామో మీకు తెలుసా, మాకు చెప్తారా అంటే, యాజ్ఞవల్కుల వారు అంటున్నారు, నాకు తెలుసు, నేను చెప్తానన్నారు. అయితే చెప్పండి అన్నారు. ఏం చెప్తున్నారు యాజ్ఞవల్కుల వారు? అది దైవం, అధిభూతం, అధ్యాత్మం అనేది ఉన్నది ఈ సృష్టిలో. అధి దైవం అంటే దేవతలు, దేవతా రూపంలో అది దైవం అంట. అంటే ఈ యొక్క మెరుపు, ఉరుములు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, దేవతలందరూ ఉన్నారు కదా, ఈ లోకాలు ఇవన్నీ కూడా అది దైవం, సూపర్ న్యాచురల్ పవర్స్ అంటారు. ఇవన్నీ కూడా అది దైవం అన్నారు. వాటన్నింటి యందు కూడా అంతర్యామిగా ఉన్నాడు, అందు లోపల ఉండి వాటిని నియమిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆయన అధిభూతంలో కూడా ఉన్నాడు, అంటే అన్ని జీవరాశులలోనూ ఉన్నాడు, అధిభూతంగా ఉన్నాడు, అన్ని జీవరాశులలో ఉన్నాడు, అన్ని జీవరాశుల యందు ఉంటూ వాటి శరీరాలనే ఈయన కూడా తీసుకుంటాడు. ఆ దేవతా శరీరాల యందు ఉంటాడు ఆయన. దేవతలు ఆ శరీరాన్ని ఉపయోగించుకుంటారు. అంతర్యామి ఈశ్వరుడు కూడా ఆ శరీరంలోనే ఉంటాడు. ఆయనకంటూ వేరే శరీరం ఏముండదు. మనుష్య జీవులకు ఏ శరీరం అయితే ఉన్నదో ఆ శరీరంలోనే ఆయన కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు ఇద్దరు, జీవుడు ఈశ్వరుడు. ఎట్లాగైతే కొంతమంది అపార్ట్మెంట్ తీసుకొని షేర్ చేసుకుంటూ ఉంటారు ఒకే ఇంట్లో, అట్లాగే ఒకే శరీరంలో జీవుడు ఉంటాడు, సూక్ష్మంగా అంతర్యామి ఉంటాడు, ఈశ్వరుడు ఉంటాడు ఇదే శరీరంలో. అదేవిధంగా అధ్యాత్మం, ఇంద్రియాలు, కన్ను, ముక్కు, చెవులు, ఈ ఇంద్రియాలన్నిటి యందు కూడా ఆయన ఉన్నాడు. ఈ ఇంద్రియాలు, ఈ శరీరం, ఆ దేవతలు ఆయన్ని తెలుసుకోలేరు. ఆయన ఉన్నప్పటికీ కూడా వాటి యందు ఈ దేవతలు కానీ, అది దైవం కానీ, అది భూతం కానీ, అధ్యాత్మం, ఇంద్రియాలు కానీ ఆయనని తెలుసుకోలేవు. ఆయన వాటి యందు ఉన్నప్పటికీ కూడా ఆయనను అవి తెలుసుకోలేవు. ఆయన ఏం చేస్తుంటాడు? ఊరికనే ఉంటాడా ఈ శరీరంలో? ఇంద్రియాల వెనక, శరీరం వెనక, అది దైవం వెనక ఊరికనే కూర్చొని ఉంటాడా అంటే కాదు. వారి వారి కర్మలను అనుసరించి, ఆ జీవుల కర్మలను అనుసరించి, అది దైవం కర్మ, దేవతల కర్మను అనుసరించి, ఆ ఇంద్రియాలకు తగినట్లుగా వాటికి వాటి కర్మానుసారం ఆయన నియంత్రిస్తూ ఉంటాడు, కర్మఫలాన్ని ఇస్తుంటాడు. మన యొక్క హృదయంలో ఉంటూనే మనల్ని, మన కర్మఫలాన్ని ఇస్తూ ఉంటాడు. ఎలా ఇస్తాడు అంటే, మన యొక్క విధి తలరాత ఒకటి ఉంటుంది కదా, మన ప్రారంభం ఎలా ఉందో మన మనస్సుంది చూడండి. ఇప్పుడు ఆయన ఒక్కొక్కటి చెప్పుకొస్తున్నారు. కళ్ళు, ముక్కు, చెవులు, మనస్సు, విజ్ఞానం అనే 16వ మంత్రం నుంచి మొదలుపెట్టి మనకు అవన్నీ చెప్పారు. 16వ మంత్రంలో కిందటి పేజీలో చూడండి, వెనకటి పేజీలో 16వ మంత్రం నుంచి మొదలవుతుంది. యహ ప్రాణే తిష్టన్ ప్రాణాదంతరః, ప్రాణంలో నివసిస్తూ ప్రాణం లోపల ఉంటూ ఉంటాడు ఈ అంతర్యామి. యం ప్రాణోన వేద, ఆ అంతర్యామిని ప్రాణం తెలుసుకోలేదు. యస్య ప్రాణ శరీరం, ఆ ప్రాణమే ఆయనకి శరీరం, ఆయనకి వేరే శరీరం లేదు. భగవంతుడికి నిజంగా వేరే శరీరం లేదు. ఈ కృష్ణుడు శరీరం, రామ శరీరం, ఈ శరీరాలన్నీ కూడా అనిత్య శరీరాలు, శాశ్వతం కావు. ఆ అవతారాలన్నీ కూడా కృష్ణ దర్శనం, రామ దర్శనం అయినప్పటికీ కూడా భక్తులకి అది నిత్యమైనది కాదు కదా. రామావతారం త్రేతాయుగానికి సంబంధించింది, కృష్ణావతారం ద్వాపర యుగానికి. కలియుగంలో ఏమిటి మరి? కృతయుగంలో ఏం అవతారం ఉంది? కనుక ఆ అవతారాలు ఆయన మాయాస్వరూపమే కానీ ఆయన నిజస్వరూపం కాదు. భక్తులను అనుగ్రహించడం కోసం, భక్తుల కోరిక మేరకు ఆయన ఆ అవతారం ధరిస్తాడు. వేదాహం సమతీతాని వర్తమానాని అని చెప్పి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తారు. నేను అన్ని శరీరాలు నాకు తెలుసు అన్నాడు. జరిగిపోయినవి, జరుగుతున్నవి, రాబోయే శరీరాలన్నీ కూడా నాకు తెలుసు. తాని అహం వేద, కానీ అవి మాయా శరీరాలు, అవి తాత్కాలికంగా. రావణాసురుడు ఆయన చంపాలంటే, రావణాసురుడు ఏమన్నాడు, దేవతలు నన్ను చంపడానికి వాటికి శక్తి లేకుండా చేయమన్నాడు. ఏ యొక్క ప్రకృతిలో శక్తులు కూడా నన్ను చంపలేవు, ఏ ఆయుధంతో నేను చంపబడను, అట్లా అని ఒక వరం తీసుకున్నాడు రావణాసురుడు. పొరపాటున మనుషులతో చంపబడకూడదని చెప్పి అడగలే. అలా అడగడం చాలా ఇన్సల్ట్గా అనుకున్నాడు, తక్కువగా ఇన్ఫీరియర్ అయిపోతాను అనుకున్నాడు. మనుషుల చేత నేనెక్కడ చంపబడతాను అసలు, మనుషుని అన్నేం చేయగలడే అనుకొని మనుషుల చేత నేను చంపబడకూడదు అని చెప్పి వరం అడగలే శివుణ్ణి. అది ఒక్క ఛాన్స్ మిగిలింది. మరి అరాచకాలన్నీ చేస్తూ ఉంటే ఆ దేవతలు ఋషులు మామూలు ప్రజలందరూ కూడా భగవంతుడిని ప్రార్థించారు, మమ్మల్ని రక్షించవలసింది ఆయన నుంచి అని. కనుక సమష్టి ప్రార్థనే భగవంతుడి అవతారానికి కారణం. ఆయన చేసిన కర్మలు కాదు, జీవుడి శరీరానికి జీవుడు చేసిన కర్మలు శరీరానికి కారణం. జీవుడు కర్త భోక్త, కనుక ఆ కర్త భోక్త అయినటి జీవుడి కర్మల ప్రకారం శరీరాన్ని తీసుకుంటాడు జీవుడు. కానీ ఈశ్వరుడికి భగవంతుడికి ఏమి కర్మలు లేవు, ఎందుకంటే ఆయన కర్మ మీద అభిమానము లేదు, కర్తృత్వము లేదు, ఆయన జన్మ తీసుకోవాల్సిన అవసరము లేదు. కానీ మరి అవతారం ఎందుకు తీసుకున్నాడు అంటే భక్తుల కోరిక మేరకు తీసుకున్నాడు, దేవతల కోరిక మేరకు. ఏ అవతారాన్ని తీసుకోవాలో దాని ప్రకారం నిర్ణయిస్తారు సమష్టి ప్రార్థన. సమష్టి ప్రార్థనే ఆయన యొక్క జన్మకు కారణం. అదేవిధంగా హిరణ్యకశిపుడు ఎన్నో విధాలుగా అన్నాడు, పగటిపూట చనిపోకూడదు అన్నాడు, నేను రాత్రిపూట చనిపోకూడదు అన్నాడు, భూమి మీద చనిపోకూడదు అన్నాడు, ఆకాశంలో చనిపోకూడదు అన్నాడు, గాలి చేత నిప్పు చేత దేని చేత కూడా చనిపోకూడదని చెప్పి రకరకాలుగా చెప్పాడు. ఏ ఆయుధంతో కూడా చనిపోకూడదు నేను అన్నాడు. మళ్ళీ అన్ని అరాచకాలు చేస్తుంటే అప్పుడు దేవతలు భక్తులు ఋషులందరూ పోయి అడిగితే వారి ప్రార్థనను అనుసరించి దానికి తగినట్లుగా మనిషి కాదు మృగము కాకుండా నరసింహంగా అవతారంగా వచ్చాడు. రాత్రి చంపకూడదు పగలు చంపకూడదు అన్నాడు, కనుక రాత్రి పగలు కలిసే సంధ్యా సమయంలో చంపడానికి భగవంతుడు ఉద్యమించాడు. భూమి మీద చనిపోకూడదు ఆకాశంలో చనిపోకూడదు అన్నాడు, కనుక వాకిలి గడప మీద కూర్చున్నాడు నరసింహుడు. ఆయుధాలతో చనిపోకూడదు అనుకున్నాడు, కనుక గోళ్లతో చంపాడు. ఇదంతా ఎందుకు చేశాడు భగవంతుడు అంటే ఆ వాళ్ళ ప్రార్థన మూలంగా చేశాడు. కనుక ఆయన అవతారం తీసుకుంటాడు అంతేకాని ఆయనకి వేరే శరీరం అంటూ కర్మ వలన వచ్చే శరీరం ఉండదు. అప్పుడు ఆ భగవంతుడు ఏం చేస్తాడంటే అన్ని శరీరాల యందు ఉంటాడు ఆయన, అన్ని శరీరముల యందు ఆయన ఉంటాడు, అన్ని శరీరాలు ఆయన శరీరమే. ఎందుకు ఉండాలి అంటే వీళ్ళ కర్మ ఫలాన్ని ఇస్తూ ఉండాలి ఇందులో ఉండి ఆ ఈశ్వరుడు. ఇదంతా కథగా ఉంటుంది, కథలాంటి కథ. దీనికి పైకి వెళ్ళాలి మనం, ఇప్పుడు ఈ కథ నుంచి పైకి వెళ్ళాలి. ఇది కథ కాదు, కథలాంటి కథ, నిజంగా కథ కాదు. దీనికి పై మెట్టు ఏమిటి మనం అర్థం చేసుకోవాల్సినది, అసలు ఈశ్వరుడు అంటే కొంచెం వేదాంతపరంగా వెళ్ళాలి లోపలికి. మనం వెళితే ఏం తెలుస్తుందంటే చైతన్యం, ఆత్మ చైతన్యం కారణ సమష్టి కారణ ప్రపంచం అందులో ప్రతిబింబిస్తుంది. చైతన్యం సమష్టి వ్యష్టి వ్యక్తి ఇండివిజువల్, సమష్టి టోటల్. వ్యక్తికి వచ్చేటప్పటికీ కారణ శరీరం, ఈ కారణ శరీరంలో సూక్ష్మ శరీరం ఉంటుంది, స్థూల శరీరం ఉంటుంది. పొటెన్షియల్గా పుట్టడానికి ముందు సంచిత కర్మతో కలిసి కూర్చొని ఉంటుంది లోపల. ఆ సంచిత కర్మ ప్రకారం ప్రారంభంగా కొంచెం కొంచెం బయటకు వస్తున్నప్పుడు ఈ కారణ శరీరంలో ఉన్నటువంటి ప్రతిబింబ చైతన్యం ఏదైతే ఉందో ప్రాజ్ఞ అన్నాం, ప్రాజ్ఞ అంటాం. సమష్టి కారణ ప్రపంచంలో ఉంటే ఆయన ఈశ్వర అన్నాం. కారణ ప్రపంచ ప్రతిబింబ చైతన్యం ఈశ్వర, లేక మాయా ప్రతిబింబిత చైతన్యం ఈశ్వర భగవంతుడు. వ్యక్తి వ్యష్టి కారణ శరీర ప్రతిబింబ చైతన్యం ప్రాజ్ఞ. ఈ ప్రాజ్ఞ అంటే ఏమిటండి, ఈశ్వరుడు అంటే ఏమిటండి, కొంచెం మనకు అర్థం కావడం కష్టం అనిపిస్తే ఉదాహరణకి ఇప్పుడు ఈ హాల్ ఉంది, హాల్లో స్పేస్ ఉంది కదా, ఆకాశం ఉంది కదా. ఈ ఆకాశం హాల్ స్పేస్ అన్నాం. ఈ హాల్ లేకపోతే టోటల్ స్పేస్ మహాకాశం. మహాకాశం అంటే అంతటా ఉన్న ఆకాశం చోటు. ఈ హాల్లో ఉన్నదనుకోండి, ఏం పేరు పెట్టాం? మఠాకాశం అంటారు దీన్ని సంస్కృతంలో. హాల్ ఆకాశం అంటారు, హాల్ స్పేస్. ఈ హాల్లోనే కుండ ఉన్నది. ఈ కుండలో స్పేస్ ఉందా లేదా, చోటు ఉందా లేదా? ఉన్నది. దీన్నేమన్నాం? ఘటాకాశం అన్నాం, పాట్ స్పేస్ అన్నాం. ఈ చోటుకేమో హాల్ స్పేస్ అన్నాం, ఈ కుండలో ఉన్నదానికేమో పాట్ స్పేస్ అన్నాం. ఎందుకన్నాం? ఈ కుండ వలన కుండలో ఉన్న ఆకాశం, ఈ హాల్ వలన హాల్లో ఉన్న ఆకాశం, హాల్కు బయట ఉన్న ఆకాశం మహాకాశం. అంతా చోటే, ఒకటే చోటు. కానీ మూడు పేర్లు చూడండి, మహాకాశం, హాల్ ఆకాశం, హాల్ స్పేస్, ఘటాకాశం. అదేవిధంగా చైతన్య ఆత్మ, చైతన్యం అంతటా ఉంటుంది. ఈశ్వరుడి మాయా ఉపాధి కొంచెం పెద్దది కనుక అందులో ఆత్మ చైతన్యం ప్రతిబింబిస్తుంటుంది. ఏ విధంగా అయితే అంతటా ఉన్న ఆకాశానికి ఈ హాల్లో ఉండడం వలన హాల్ స్పేస్ అన్నాం, కుండలో ఉంటే ఘటాకాశం అన్నాం. అదేవిధంగా మన శరీరం ఘటం లాంటిది, ఇందులో ఉన్నటువంటి కారణ శరీరంలో ఉన్నటువంటి చైతన్యం ప్రాజ్ఞ అన్నాం. ఈశ్వరుడు హాల్ స్పేస్ లాంటి వాడు, పెద్ద ఉపాధి కనుక. బయట ఉన్నటువంటిది మహాకాశం, చైతన్యం అంతటా ఉన్నది. కనుక ఈశ్వరుడు అనేటువంటిది మాయా ప్రతిబింబిత చైతన్యం టోటల్. ఇలా ఉదాహరణ గుర్తుపెట్టుకోవాలి కాసేపు మనకు అర్థమయ్యే వరకు విషయం. కనుక ఈ చైతన్యమే ఆయన ఉపాధిలో ఉంటే ఈశ్వరుడు భగవంతుడు అన్నాం. కర్మఫల దాత, మనకు కర్మఫలాన్ని ఇస్తూ ఉంటాడు. కనుక ప్రతి ఒక్క ఇంద్రియం వెనుక దేవతా రూపంలో అధిష్టాన దేవతగా ఉంటాడు ఆయన. వాటి చేత పని చేయిస్తూ ఉంటాడు, నియంత్రిస్తూ ఉంటాడు. నియామకుడు అంటాం, కంట్రోలర్. యంత్రారూఢాని మాయయా అన్నాడు, ఆయన నియంత్రిస్తూ ఉంటాడు. ఇక్కడ అందుకని చెప్తున్నారు ప్రాణే తిష్టన్, ప్రాణంలో ఉంటూ అంతః యమయతి అన్నారు. నియంత్రిస్తూ ఉంటాడు, ప్రాణం పనిచేయిస్తూ ఉంటాడు. తర్వాత ఏషత ఆత్మ, ఆ అంతర్యామే ఈ ఆత్మ, అమృత అన్నారు. తర్వాత మంత్రంలో చక్షుషి తిష్టన్, ఈ కళ్ళ యందు నివసిస్తూ ఉంటాడు ఆయన. ఈ కళ్ళు ఆయన్ని తెలుసుకోలేవు. ఈ కళ్ళ యందు నివసిస్తూనే ఉన్నప్పుడు తెలుసుకోలేక ఆయన ఈ కళ్ళని నియంత్రిస్తూ ఉంటాడు సూర్యదేవతా రూపంలో. అట్లా ప్రతి తర్వాత శ్రోత్ర ఇంద్రియంలో ఉంటాడు, చెవులు ఇందులో నివసిస్తూ ఉంటాడు. ఈ చెవులు ఆయన్ని తెలుసుకోలేవు, ఇట్లా చెప్పుకుంటూ వస్తారు. తర్వాత 17-20 మంత్రంలో మనస్సు, మనస్సు ఆయన్ని తెలుసుకోలేదు, ఆయన మనసుని పనిచేయిస్తూ ఉంటాడు. మన మనస్సు ఎట్లా ఉంటుందో మనకే తెలియదు, కానీ ఆయనకు తెలుసు. కాసేపటికి ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కదా మనస్సు, మన మనస్సే అయినప్పటికీ కూడా ఆయనకు తెలుసు, ఆయన నియంత్రిస్తూ ఉంటాడు. మన కర్మల ప్రకారం, ప్రారంభ కర్మ ప్రకారం మనకు సుఖ దుఃఖం మనసులో వస్తూ ఉంటాయి. అందుకనే ఆయన భగవంతుడనేవాడు అందరి యందు అందరి సుఖ దుఃఖాలను సాక్షిగా చూస్తూ ఉంటాడు. అది ఆయన గొప్పతనం. జీవుల యొక్క గొప్పతనం ఏమిటంటే మన కళ్ళు మనకు ఎంతకాలం పనిచేస్తే మనకు తెలియదు, మనసు ఎట్లా పనిచేస్తుందో మనకు తెలియదు, బుద్ధి చెప్పనే అక్కర్లేదు అంతకంటే. అది మనకు తెలియకుండా మనలోనే ఉంటూ మనకు మనల్ని నియంత్రించేవాడు ఆయన అని చెప్తున్నారు. ఇంకా తెలుసుకోవాలి, అప్పటితో అయిపోలేదు, ఇంకా దానికి ముందుకు వెళ్ళాలి. విజ్ఞానే తిష్టన్, తర్వాత 21వ మంత్రంలో త్వక్ తిష్టన్, త్వక్ అంటే శరీ ఈ చర్మం, దీని యందు నివసిస్తూ ఉంటాడు. ఈ చర్మం ఆయన్ని తెలుసుకోలేదు, ఆయన ఈ చర్మాన్ని పని చేయిస్తూ ఉంటాడు. అలా పంచ జ్ఞానేంద్రియాలు చెప్పబడినాయి ఇక్కడ, మనస్సు. తర్వాత విజ్ఞానే తిష్టన్, విజ్ఞా అంతరహ, బుద్ధి యందు ఆయన లోపల ఉన్నాడు, లోపల ఉండి ఆ బుద్ధిని నియంత్రిస్తూ ఉంటాడు. ఆ బుద్ధి ఈయన తెలుసుకోలేదు. ఎవరు ఆ ఈశ్వరుడు అంటే ఆత్మ, ఏషద ఆత్మ, అంతర్యామి. అంతర్యామి అనే పదం గుర్తుపెట్టుకోవాలి. అంతః స్థిత్వా యమయతి ఇది అంతర్యామి, లోపల ఉంటూ. అంతః స్థిత్వా లోపల ఉంటూ, యమయతి నియంత్రిస్తూ ఉండేవాడు. అంతః స్థిత్వా యమయతి ఇది అంతర్యామి. మరొక పేరు దేవుడు, మరొక పేరు భగవంతుడు, మరొక పేరు ఈశ్వరుడు. ఈశ్వరుడన్నా భగవంతుడన్నా దేవుడన్నా అంతర్యామి అన్న ఒకటే అర్థం. ఇక్కడ ఆత్మ అని అనం, ఎందుకంటే మాయతో కలిసి ఉండడం వల్ల ఉపాధి ఉన్నప్పుడు ప్యూర్ ఆత్మ కాదు. ఆత్మ కూడా ఉన్నది లోపల, కానీ ఎప్పుడు ఆత్మ అంటామంటే ఆ నామరూపాలు అవి తీసి మానసికంగా మనం పక్కన పెట్టాలి. ఉపాధి లేకుండా ఉంటేనే ఆత్మ. ఆయన నిజస్వరూపం ఆత్మ. ఏషత ఆత్మ అంతర్యామి అమృత అంటే ఆయన నిజమైన ఆత్మస్వరూపం. రాబోయేటువంటి పోర్షన్ అది అన్నమాట. తర్వాత రేతసి సృష్టన్, ప్రజనేంద్రియంలో కూడా ఉంటాడు ఆయన. ప్రజనేంద్రియం ఆయన తెలుసుకోలేదు, కానీ ప్రజనేంద్రియం ఆయనని ఆయన నియంత్రిస్తూ ఉంటాడు అన్నది. అంతః ఏషత ఆత్మ, ఈ అంతర్యామి ఆయన నిజస్వరూపం ఆత్మ. జీవుడి నిజస్వరూపం ఏమిటి? ఆత్మ చైతన్యం. అంతర్యామి నిజస్వరూపం కూడా ఆత్మ చైతన్యం. కనుక నేను ఈ జీవభావాన్ని వదిలిపెట్టి ఆయన యొక్క నామరూపాల ఆ మాయాతత్వాన్ని కనుక పక్కన పెడితే ఆయన ఆత్మస్వరూపమే, నేను ఆత్మస్వరూపాన్ని, జీవాత్మ పరమాత్మ ఐక్యం అది చెప్తున్నారు. తర్వాత పోర్షన్లో చదువుతాం, చాలా ముఖ్యమైనటువంటి భాగం ఈ బ్రాహ్మణానికి. ఇంతవరకు క్రిందటి వారం చూశాం. అదృష్టో ద్రష్ట అశ్రుతశ్రోత అమతో మంత అవిజ్ఞాతో విజ్ఞాత నాన్యోతోస్తి ద్రష్ట నాన్యోతోస్తి శ్రోత నాన్యోతోస్తి శ్రోత నాన్యోతోస్తి మంత నాన్యోతోస్తి విజ్ఞాత ఏషత ఆత్మా అంతర్యామ్యమృత. అతోన్యదార్థం తతోద్దాలకః ఆరుణిరుపర రామ. ఈ అంతర్యామి పరమాత్మ, అంతర్యామి అని ఈ బ్రాహ్మణులు చెప్పడం వల్ల అంతర్యామి అని పదం వాడుతున్నాను. దేవుడు, భగవంతుడు, ఈశ్వరుడు, ద్రష్ట అన్నారు, చూసేవాడు, అన్నిటినీ చూసేవాడు, సీయర్ అంటారు ఇంగ్లీష్లో. అదృష్ట ద్రష్ట. ఆయనను ఏది చూడలేదు కానీ ఆయన చూస్తాడు అన్నింటినీ. అదృష్ట అంటే ఆయన చూడబడేవాడు కాదు, అంటే దేని చేత ఆయన చూడబడడు కానీ ఆయన చూస్తాడు అన్నింటినీ. అదృష్ట దేని చేత చూడబడలేడు, చూడబడడు కానీ ద్రష్ట, చూస్తాడు ఆయన. అశ్రుత శ్రోత, ఆయన దేని చేత కూడా వినబడలేడు, వినబడడు. అశ్రుత ఆయన గురించి ఆయనని వినడం కష్టం అన్నాడు, కానీ శ్రోత ఆయన వింటాడు అన్నిటినీ. అశ్రుత శ్రోత అమతో మంత, దేది కూడా ఆయన గురించి ఆలోచించలేదు. అమత కానీ ఆయన ఆలోచిస్తాడు అన్నింటి గురించి. మంత అవిజ్ఞాతో విజ్ఞాత, ఏది కూడా ఆయన తెలుసుకోలేదు కానీ ఆయన అన్నిటినీ తెలుసుకుంటాడు. ఏది కూడా ఆయనని తెలుసుకోలేదు కానీ ఆయన అన్నిటినీ తెలుసుకుంటాడు. విజ్ఞాత ఇంతవరకు చెప్పి, అంటే ఇప్పుడు చూడండి ఇంతవరకు ఏం చెప్పారు, ఆయన అన్నీ చూస్తాడు, ఆయన అన్నీ వింటాడు, ఆయన అన్నీ ఆలోచిస్తాడు, ఆయన అన్నీ తెలుసుకుంటాడు అని చెప్పింది. ఏది కూడా ఆయన్ని చూడలేదు, ఏది కూడా ఆయన గురించి వినలేదు, ఏది కూడా ఆయన గురించి ఆలోచించలేదు, ఏది కూడా ఆయన గురించి తెలుసుకోలేదు అన్నాడు. అంటే ఇక్కడ రెండు ఉన్నట్లే కదా, తెలుసుకునేవాడైనా తెలుసుకోలేనివి కొన్ని ఉన్నాయి. తర్వాత భాగంలో ఏం చెప్తున్నారు, నాణ్యతోస్తి ద్రష్ట, అసలు తెలుసుకునేవాడి కంటే వేరైన వాడు ఇంకొకడు లేడు. నా అన్య ద్రష్ట అస్తి, నా అన్య ద్రష్ట అస్తి, వేరొక ద్రష్ట లేడు తెలుసుకునేవాడు. ఆయనే ద్రష్ట, ఆయనే చూసేవాడు కానీ వేరొక చూసేవాడు లేడు. నాణ్యతోస్తి శ్రోత, ఆయనే వినేవాడు కానీ వేరొకడు వినేవాడు ఎవడు లేడు. ఏమిటండి ఇట్లా మాట్లాడితే ఉపనిషత్తు ఏమర్థమవుతుంది మాకు అని అర్థం చేసుకోవాలి. అది ఆ ఉపనిషత్తులో ఉన్నటువంటి రహస్యం. చాలా గూఢంగా నిగూఢంగా మాట్లాడుతుంది ఉపనిషత్తు, దాని యొక్క లెవెల్కి మనం ఎదగాలి, అలా ప్రయత్నం చేయాలి. ఏమిటి ఇందులో విశేషం, నాణ్యతోస్తి శ్రోత, ఆయనే శ్రోత కానీ మరెవరు వినేవాడు లేడన్నాడు. నాణ్యతోస్తి మంత, వేరే ఆలోచించేవాడు ఎవడు లేడు, ఆయనే ఆలోచించేవాడు అన్నాడు. నాణ్యతోస్తి విజ్ఞాత, ఆయనే తెలుసుకునేవాడు అన్నీ, వేరే తెలుసుకునేవాడు లేడు. ఈ నాలుగు మాటలు వినంగానే మనకు నాలుగు ప్రశ్నలు వస్తాయి. ఏమండి ఆయనే చూసేవాడు అని అంటారు, వేరే చూసేవాడు లేడంటే నేను చూస్తున్నాను కదండి, నేను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రాత్రి దాకా పడుకునేదాకా చూస్తూనే ఉన్నాను కదా, ఎవరు చూడడంటారు ఏంటి, తప్పు మాట్లాడుతున్నారు మీరు, ఒప్పుకోదు మనస్సు. ఆయనే వినేవాడు అంటారు, నేను పొద్దున్న నుంచి రాత్రి దాకా ఎన్ని వింటున్నాను, ఫోన్లో వింటున్నాను, టీవీలో వింటున్నాను, ఆయన తప్ప ఇంకెవరు వినలేరని అంటారు ఏమిటి, నేను వింటున్నాను కదా అని ప్రతివాడికి ప్రశ్న వస్తుంది. ఆయనే ఆలోచించేవాడు అంటారు ఏమిటి, నేను ఆలోచిస్తున్నాను కదా, ఆలోచించి ఆలోచించి బుర్ర వేడెక్కిపోతుంటే నాకు ఆలోచించమంటారేమిటి, ప్రశ్న వస్తుందా రాదా, వస్తుంది. ఆయనే తెలుసుకునేవాడు అన్ని అంటారు, నేను తెలుసుకునేవాడిని కాదా, న్యూస్ను తెలుసుకుంటున్నాను, ఎలక్షన్ వస్తుంది నేను తెలుసుకుంటున్నాను, నేను అన్నీ తెలుసుకుంటున్నాను, క్రికెట్ మ్యాచ్ తెలుసుకుంటాను, ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నాను, తెలుసుకుంటున్నాను. ఇదేం బాగలేదే ఇట్లా చెప్పడం, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను ఆలోచిస్తున్నాను, నేను తెలుసుకుంటున్నాను. ఆయన మాత్రమే అంటారేమిటి, తెలుసుకునేవాడు లేడు ఇంకొకడు, చూసేవాడు లేడు ఇంకొకడు, ఆలోచించేవాడు లేడు. ఇదంటే కొంచెం కష్టంగా ఉంది మాకంట. అప్పుడు ఏం చెప్తుంది ఉపనిషత్తు చూడండి, అతోన్యదార్థం, అత ఆ ఈశ్వరుడి కంటే ఆ పరమాత్మ కంటే. ఆ తెలుసుకునేవాడు, చూసేవాడు, వినేవాడు, ఆలోచించేవాడి కంటే వేరే ఏదైనా ఉంటే ఆర్తం అన్నాడు. ఆర్తం అంటే ఏమిటి ఇక్కడ? మిథ్యా అని అర్థం. మిథ్య, ఆయనే సత్యం, బ్రహ్మ సత్యం. అది కాకుండా తెలుసుకునేవాడు ఎవడన్నా ఉన్నా, వినేవాడు ఉన్నా అని అనుకుంటున్నా, ఆలోచిస్తున్నాను అనుకునేవాడు ఎవరన్నా ఉన్నా, తెలుసుకుంటున్నాను, వింటున్నాను, ఆలోచిస్తున్నాను, చూస్తున్నాను అనుకుంటుంటే ఎవరైనా ఉంటే వాడు మిథ్య అన్నాడు. మిథ్య అంటే అనృతం, అసత్యం, అది నిజం కాదన్న. అత ఆ పరమాత్మ కంటే, భగవంతుడి కంటే అన్యత్, వేరే ఏదైనా వినేది, చూసేవాడు చూసేది ఉంటే ఆర్తం, మిథ్య. బ్రహ్మసత్యం జగన్మిథ్య అయిపోయింది ఇప్పుడు. తర్వాత ఏషత ఆత్మ అంతర్యామి అమృత, ఆయనే ఆత్మ అన్నారు. ఇది మహావాక్యం. ఏషత ఆత్మ, ఆ చూసేవాడు, ఆ వినేవాడు, ఆ తెలుసుకునే ఆయన, ఆ పరమాత్మే ఈ ఆత్మ, ఆ భగవంతుడే ఈ ఆత్మ, అంతర్యామి ఈ ఆత్మ. అమృత అంటే అంతర్యామి ప్రాజ్ఞ గురించి చెప్తూ ప్రతిబింబ చైతన్యం, సమష్టి ప్రతిబింబ చైతన్యం, వెష్టి ప్రతిబింబ చైతన్యం ఒక్కటే. సమష్టి అయినా వెష్టి అయినా ఒకటే కదా. వెష్టి సమష్టిలో ఉంటుంది కదా, ఫైనైట్. ఫైనైట్ ఇన్ఫినిట్లో ఉన్నదా లేదా? ఎఫ్ఐఎన్ఐటి ఫైనైట్, ఇన్ఫినిట్ ఐఎన్ఎఫ్ఐఎన్ఐటి. కనుక ఫైనైట్ ఇన్ఫినిట్లో ఉంటుంది, వెష్టి సమష్టిలో ఉంటుంది. కనుక ఈ జీవుడు ప్రాజ్ఞుడైన వాడు కూడా, తేజస్ అనేటువంటి జీవుడు సూక్ష్మ శరీరం, ప్రాజ్ఞ అనేటువంటిది కారణ శరీరం. ఆ సమష్టి ఈశ్వరుడు ఇక్కడ కూడా ప్రాజ్ఞ రూపంలో ఉన్నాడు అని తెలుసుకోవాలి. దీనికి మించి ఇప్పుడు వెళ్ళాలి తర్వాత బ్రాహ్మణానికి, అక్షర బ్రాహ్మణానికి వెళతాం. అక్కడ ఏం చెప్పబడుతుంది? అంతర్యామికి పైన ఉన్నటువంటి శుద్ధ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మం. ఇక్కడ అంతర్యామి అంటే సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వవ్యాపి అనేటువంటి అర్థం. ఇక్కడ మూడవ పాదం మాండుక్యోపనిషత్తు, ఈ మూడవ పాదాన్ని మించి పెడితే నిర్గుణ బ్రహ్మం. కనుక అంతర్యామిని భగవంతుణ్ణి ఇక్కడ మూడు పాదాలు వెష్టిలో, అక్కడ మూడు పాదాలు సమష్టిలో. విశ్వ తేజస ప్రాజ్ఞ ప్రతిబింబ చైతన్యమే. RM1, RM2, RM3, RM4, RM5, RM6 అంటే నా ఆరు ఉపాధులు, వెష్టి సమష్టి, వెష్టి మూడు, సమష్టి మూడు. ఈ ఉపాధుల్లో ప్రతిబింబ చైతన్యం RC1, RC2, RC3 రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, ప్రతిబింబ చైతన్యం స్థూల శరీరంలో, ప్రతిబింబ చైతన్యం సూక్ష్మ శరీరంలో, ప్రతిబింబ చైతన్యం కారణ శరీరంలో, ప్రతిబింబ చైతన్యం స్థూల ప్రపంచంలో, ప్రతిబింబ చైతన్యం సూక్ష్మ ప్రపంచంలో, ప్రతిబింబ చైతన్యం కారణ ప్రపంచంలో. ఈ ప్రతిబింబాలన్నీ ఎలా ఏర్పడినాయి? బింబం వలన ఏర్పడినాయి. బింబమే కదా కారణం. కనుక ఈ శరీరాలు మూడు కూడా మీడియం, ఇవి సత్యం కాదు. అందుకనే ఆర్తం అన్నారు. ఆర్తం అంటే అల్పం, హీనం, అవి నిజం కాదు. మూడు శరీరాలు నిజం కాదు. కానీ మనం ఏమనుకుంటున్నాం? మూడు శరీరాలు నిజం అనుకుంటున్నాం. ఈ ఆర్సి రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ అహంకారాన్ని పట్టుకొని నేను 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 అనుకుంటున్నాం, అభిమానం. అందుకని ఆ ఇరుగు పొరుగు వాళ్ళలాగా చూడాలి ఈ అహంకారాన్ని. ఇరుగు పొరుగు వాళ్ళని ఎట్లా చూస్తాం? ఇట్లా చూస్తాం. నైబరైజేషన్ అంటారు స్వామీజీ. వాళ్ళని ఒక ఇరుగు పొరుగు వాళ్ళలాగా చూడాలి. అహంకారం, మనస్సు ఇవన్నీ కూడా అవి మనకు పరికరాలు, ఉపాధి. అది ఈ శుద్ధ ఆత్మచైతన్యం వ్యక్తం కావడానికి ఉపయోగపడుతున్నాయి. కానీ అహంకారం ఏం చేస్తుంది? ఈ చిదాభాస జీవుడు దీనితో ఒకటైపోతాడు, మమేకమైపోతాడు. అయిపోయి ఆ శుద్ధ చైతన్యాన్ని మర్చిపోతాడు. దిగులు పడుతూ, బాధపడుతూ, ఏడుస్తూ, పడుతూ లేస్తూ, పడుతూ లేస్తూ, ఈ ఉపాధి ధర్మాలన్నీ కూడా తన ధర్మాలుగా భావించుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటాడు. గురువుగారు మాట్లాడుతున్నా కూడా దశాబ్దాల తరబడి అంటి అంటనట్టుకుంటాడు, దానికి అంటుకుపోతాడు. దేనికైతే అంటుకోకూడదు దానికి అంటుకుంటాడు, దేన్నైతే వదిలిపెట్టాలో వదిలిపెట్టాడు. ఉపనిషత్తు చెప్తుంది, గురువుగారు ఉపనిషత్తు వాక్యాలని చదివి 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 ఆయన కంఠశోష వస్తుంది కానీ వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. త్యాగే నైకే అమృతత్వ మానసు అంటే వదలనంటుంది, అది పిశాచంలాగా పట్టుకుంటుంది. పిశాచం చూసారా, అది అంత తొందరగా వదలదు. అది అహంకారం కూడా అంతే, పిశాచంలాగా పట్టుకొని వీడిని వేధిస్తూ ఉంటుంది. నేను, నాది, నా వాళ్ళు, నాకు సంబంధించింది, ఈ శరీరం మీద మమకారం, మనస్సు మీద మమకారం, ఉన్న వాటి మీద మమకారం, పొజిషన్స్ మీద మమకారం, తన వాళ్ళ మీద మమకారం. ఎంత మమకారం అంటే ఎవరైనా ఏదన్నా అంటే టక్కున కోపం వస్తుంది. అహంకారం ఉన్నవాడికి కోపం వస్తుంది. అభిమానం అంటే అల్పమైన ఆర్తమైన దాని మీద మమకారం పెంచుకున్నాడు, మిథ్య అయిన దాని మీద మమకారం పెంచుకున్నాడు అజ్ఞానం వలన. శాస్త్రం అంటుంది అసలు అది నువ్వు కాదు, నీ యొక్క స్వరూపం వేరే అని చెప్తుంది శాస్త్రం. అప్పుడు ఉద్దానకుడు, ఇంకా ఈయనకు అన్నీ తెలుసు, అన్యత్ ఆర్తం అని చెప్పిన తర్వాత తతః ఉద్దాలక, ఈ విధంగా విన్న తర్వాత ఉద్దానకుడు ఉపరరామ వెళ్ళిపోయినాడు. ఇంకా ఈయనేం అడగలేం మనం, ఈయనకే 1000 ఆవులు తీసుకుపోవాలి అని చెప్పి ఆయన విరమించాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. కనుక ఇప్పుడు మనకి ఇక్కడ తెలిసింది ఏమిటి విషయం అంటే, ఈ ద్రష్ట, శ్రోత, మంత, విజ్ఞాత, తెలుసుకునేవాడు, చూసేవాడు అన్నీ కూడా ఆత్మ చైతన్యం ఈ కళ్ళ ద్వారా చూస్తుంది, ఆత్మ చైతన్యమే ఈ చెవుల ద్వారా వింటుంది, ఆత్మ చైతన్యమే ఈ మనస్సు ద్వారా ఆలోచిస్తుంది, ఆత్మ చైతన్యమే ఈ బుద్ధి ద్వారా తెలుసుకుంటున్నది, అన్ని చూస్తున్నది, వింటున్నది, తెలుసుకుంటున్నది, ఇంకా ఉన్నాయి కదా, నడుస్తున్నది, మాట్లాడుతున్నది, ఇంకా ఉన్నాయి చాలా, వాసన చూస్తున్నది, అన్నీ చెప్పక్కర్లేదు కదా. శాంపుల్కి 4 చెప్పారు కనుక, నేను చూస్తున్నాను కదా, నేను వింటున్నాను కదా, ఆయన మాత్రం వినడం ఏమిటంటే ఈ నేను ఎవరు ఇప్పుడు? మనం వేసిన ప్రశ్నల, అజ్ఞానంతో వేసిన ప్రశ్నలతో మనం ప్రశ్నించామనుకోండి, ఆయనే చూస్తున్నాడు మరి ఎవరు చూడలేరు అంటే మనం ఏం ప్రశ్నించాం? నేను చూస్తున్నాను కదా అన్నాం, మనసులో వస్తుందా రాదా? ఇప్పుడు నేను చూస్తున్నాను అన్నప్పుడు మనం ఏం తీసుకున్నాము? లోవర్ ఐని తీసుకున్నాం, నేను అహంకారం నేనుగా భావించాను, నేను కళ్ళతో చూస్తున్నాను నేను అనుకుంటున్నాం, ఇది ప్రతిబింబ చైతన్యం, ఇది సత్యం కాదు. ఆ బింబ చైతన్యం లేకుండా ప్రతిబింబము లేదు, ప్రతిబింబం లేకుండా మనసు, కళ్ళు, ముక్కు, చెవులు పనిచేయవు, అవి చేయకుండా తెలుసుకోవడం, చూడడం, ఆలోచించడం ఉండదు. కనుక నేరుగా ఇవన్నీ చూసుకుంటూ పోతే లోపల అసలు బింబ చైతన్యమైన ఆత్మ చైతన్యమే చూస్తున్నది, కానీ మనకు మాయ అనేది కప్పేసింది. ఎందుకంటే దీని మీద అభిమానం, అది కప్పేయడం వల్ల ఏమైందంటే నేను చూస్తున్నాను అంటున్నాను. నేను అంటే ఎవరిప్పుడు? అహంకారం. అహంకారం అనేది ప్రతిబింబ చైతన్యం, చిదాభాస. ప్రతిబింబ చైతన్యం సత్యం అవుతుందా? రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. ప్రతిబింబం ఏర్పడటానికి ఒరిజినల్ ఒకటి ఉండాలి కదా. మీ రిఫ్లెక్టెడ్ ఫేస్ సత్యమా, మీ ఒరిజినల్ ఫేస్ సత్యమా? ఒరిజినల్ ఫేస్ సత్యం. కనుక ఇది బింబ చైతన్యం వలన ప్రతిబింబం ఏర్పడింది, ప్రతిబింబం వలన ఈ కళ్ళు పనిచేస్తున్నాయి, తర్వాత కళ్ళు చూస్తున్నాయి. కానీ ప్రతిబింబ చైతన్య అహంకారాన్ని నేను అనుకుంటున్నాను, మనం అనుకొని నేను చూస్తున్నాను అంటున్నాను, నేను వింటున్నాను అంటున్నాను. ఉపనిషత్తు ఏమంటుంది? ఆర్తం, అది మిథ్య, తెలుసుకో. తెలుసుకోకపోతే ఏమిటి? తెలుసుకోకపోతే నువ్వే దుఃఖపడతావు. సత్యం కాని దాన్ని సత్యం అనుకుంటే, భ్రాంతిలో ఉంటే బాధే కదా. బ స్వరూపం. వెండి లేని చోట వెండి ఉన్నది అనుకున్నావు, మెరుస్తూ ఉంటే. ఆశపడిపోయినావు దగ్గరికి పోతే, ఆశతో వెళితే ఏమైంది? నిరాశ. పాము లేని చోట పాము ఉన్నదనుకున్నావు, భయపడ్డావు, పారిపోవాలనుకున్నావు. భయం వచ్చిందా లేదా? అక్కడ ప్రవృత్తి, ఇక్కడ నివృత్తి, ఈ రెండు రావడానికి కారణాలు ఏమిటి? సుఖం వస్తే హాయిగా ఇష్టపడతాం, ప్రవృత్తి. దుఃఖం వస్తే పారిపోవాలనిపిస్తుంది. దీనికి కారణం ఏంటి? ఆశ. అది సత్యం అనుకోవడం. ఇది కూడా అంతే. మా అబ్బాయి, మా అమ్మాయి, ఈ శరీరం, నేను, ఇవి నువ్వు అనుకున్నంతసేపు కూడా నీకు దిగులు చింత తప్పదు. ఎలా అనుకోకుండా ఉంటామండి అన్నాడు. పామును ఎట్లా చూడకుండా ఉంటామండి అని అడిగినట్లు ఉంటుంది. అది వెండి అనుకోకుండా ఎట్లుంటామండి అన్నాడు. సముద్రం దగ్గరికి వెళ్ళాం, అక్కడ గవ్వలు మెరుస్తూ ఉంటాయి, అది చూసి వెండి అనుకున్నాం. అది వెండి కాదురా, వెండి అనుకోవాకు అంటే ఆ వ్యక్తి అనుకోకుండా ఎట్లా ఉంటామండి అన్నాడు అనుకోండి, ఎట్లుంటుంది? సరే అనుకో, వెండి అనుకో, దగ్గరికి వెళ్ళు, ఆశతో వెళ్ళు, ఏమవుతుంది? నిరాశ. ఇది అంతే, ఈ విషయం కూడా అంతే. ఈ శరీరం నేను అనుకుంటూ నువ్వు పనిచేస్తూ అభిమానంతో, మా అబ్బాయి అమ్మాయి సత్యం పరమసత్యం అనుకుంటూ ఉంటే, నాకున్నటువంటి పరమసత్యం అనుకుంటే, కాలగర్భంలో కలిసిపోతాయి ఇవన్నీ. బుడగ, బుడగ లాంటిది, బుద్భుద ప్రాయం. సత్యం కానిది సత్యం అనుకోవడం భ్రమ. అంతేకాదు, ఎప్పుడైతే పామును చూస్తావో, పామును చూస్తావో, ఏది చూడటంలా నువ్వు? అక్కడ తాడు చుట్టల్లే, చూసారా? అదేవిధంగా ఇక్కడ కూడా ఎప్పుడైతే ఈ అహంకారం, చిదాభాస, నేను, ఈ శరీరం అనుకుంటావో, ఆత్మ మీద అది ఉన్నది. ఇప్పుడు ఆత్మ మీద, ఆత్మ చైతన్యం మీద ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఆత్మ చైతన్యమే వీటికి ఉనికి ఇచ్చింది. ఇది ఎప్పుడైతే సత్యం అనుకున్నావో, దీనికి ఆధారమైనటువంటి దాన్ని తెలుసుకోలేవు. ఆధారమైనటువంటిది ఆత్మ చైతన్యం, బింబ చైతన్యం తెలుసుకోలేకపోవడం వలన నిత్యం సత్యం జన్మ లేదు దానికి. ఇది అనిత్యం, అసత్యం, జన్మ ఉన్నది. కనుక ఈ మన దుఃఖానికి ఎవరు కారణం? ఇప్పుడు అర్థమైందా? మన ఆత్మ అజ్ఞానమే కారణం. మనం చేసే తప్పులన్నిటికీ కారణం ఆత్మ అజ్ఞానమే. మన దుఃఖానికి కారణం ఆత్మ అజ్ఞానమే. సుఖం వస్తుందనుకుంటున్నావు దీనివలన, అది కూడా ఆత్మ అజ్ఞానమే. ఇది తెలుసుకోవడమే మోక్షం అంటారు దీన్ని. అత అన్యతార్థం అన్నాడు. కనుక చూసేవాడు ఉన్నాడా నిజంగా? ఇప్పుడు వినేవాడు ఉన్నాడా? తెలుసుకునేవాడు ఉన్నాడా ఆత్మ కంటే? కనుక ఇప్పుడు నేనెవరిని? ఆత్మ చైతన్యాన్ని నేనే. నేను అహంకారాన్ని కాదు, మనసుని కాదు, బుద్ధిని కాదు. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం. ఈ యొక్క నాలుగు లైన్లు, ఐదు లైన్లు, ఈ నాలుగు లైన్లు వేదాంత సారం. ఇప్పటి వరకు సగుణం గురించి చెప్పడం అయింది, ఈశ్వరుడు భగవంతుడిని గురించి. ఆ భగవంతుడు కూడా ఒక ఉపాధి ఆయనకి, శరీరం ఉపాధి ఆయనకి. మనకు కర్మఫలాన్ని ఇవ్వడానికి ఆయనకు ఒక ఉపాధి. అసలు సత్యం ఏమిటి అంటే అక్షరం బ్రహ్మ. భగవంతుడికి, భగవంతుడు సత్యమా కాదా అంటే, భగవంతుణ్ణి ఆత్మగా తీసుకుంటే సత్యం, శరీరం రూపంగా తీసుకుంటే సత్యం కాదు. సబ్జెక్టుగా తెలుసుకుంటే సత్యం. భగవంతుడు ఆత్మస్వరూపము, నేను ఆత్మస్వరూపాన్ని సబ్జెక్టుగా తీసుకుంటే సత్యం. లేదు, ఆయన ఒక వస్తువు, ఆయన కూడా ఒక రూపం, ఆయన అక్కడ వేరుగా చూస్తే, ఆబ్జెక్టుగా చూస్తే, నీకంటే ఆయన ఆబ్జెక్ట్గా నువ్వు చూస్తే ఆయన మిథ్య అవుతాడు, ఆయన సత్యం కాలేడు. ఎందుకనంటే నేను సబ్జెక్ట్, భగవంతుడికి ఇట్లా నమస్కారం చేస్తున్నాను, ఆయన అక్కడ ఉన్నాడు, ఇట్లా చూస్తాం కదా తిరుపతి వెళ్ళినప్పుడు. వాళ్ళు జరగండి జరగండి అంటుంటారు, నెట్టుండి అంటారు, నెట్టినా సరే ఉండండి ఇంకొకసారి కొంచెం నిమిషం వేరుగా చూస్తున్నాడంటే, ఇలా చూస్తున్నాం అనుకోండి ఆ భగవంతుణ్ణి, ఆయన సత్యం కాదు. ఎందుకంటే నువ్వు నీ నుంచి వేరు చేసి చూసావు, ఆయన్ని ఆబ్జెక్ట్గా చూస్తున్నావు. కనుక ఏదైతే ఆబ్జెక్ట్గా చూస్తున్నావో అదంతా కూడా ఆర్తం, మిథ్య. కానీ ఆ భగవంతుడిని ఇక్కడ ఆత్మగా తెలుసుకుంటే, అందుకనే హనుమంతుల వారు ఏమన్నాడు, దేహ బుద్ధ్యాతు దాసోహం జీవబుద్ధ్యాత్వదంశక ఆత్మబుద్ధ్యాత్వమేవాహం ఇతి మే నిశ్చితామతి. అనేకసార్లు చెప్పాను ఈ శ్లోకం. దేహబుద్ధితో నేను పూజించానండి, దేహబుద్ధితో మొదట ఎదగడం కోసం దాసోణ్ణి అని చెప్పి పూజించాను. తర్వాత తెలుసుకున్నాను జీవబుద్ధ్యాతు త్వదంశక, జీవుడిగా నేను నీలో ఒక అంశంగా తెలుసుకున్నాను. ఇంకా తర్వాత ఇంకో మెట్టుకెళ్ళాను, ఆత్మబుద్ధ్యాతు, ఆత్మను తెలుసుకున్న తర్వాత త్వమేవ అహం, నువ్వే నేను. ఇంకొకటి కూడా అండి దోషం, ఆయన అక్కడ చూస్తూ నమస్కారం చేస్తూ ఉన్నామంటే దూరంగా ఆబ్జెక్టుగా ఇక్కడ లేడనేగా అర్థం. చెప్పండి మీరే, నేను సబ్జెక్ట్, నాకంటే వేరుగా ఆయన్ని పూజిస్తూ నాకంటే వేరుగా ఆయన చూస్తున్నాను అన్నాను అనుకోండి, ఆయన సర్వాంతర్యామి అవుతాడా, సర్వవ్యాపి అవుతాడా? మనం ఎంత గొప్పవాళ్ళం చూసారా, ఇప్పుడు ఆయన్ని కూడా నువ్వు అంతటికి రాకూడదు, అక్కడే ఉండు అన్నాం. సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడిని అల్పవ్యాపి చేశాం మనం, భగవంతుడిని వేరుగా చూడటం వలన. అందుకని ప్రహ్లాదుడు అన్నాడు, అందుగలడు ఇందు లేడని సందేహము వలదు అన్నాడు. ఎవ్వనిచే జనించి జగమెవ్వని లోపల నుండు అందు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వరు మూల కారణం ఎవడు. ఆ శ్లోకాలు చూడండి భాగవతంలో. కనుక ఇదంతా కూడా ఎల్కేజీ మెట్లు, భగవంతుడిని వేరుగా పూజించి ధ్యానించడం అనేది మనం ఎదగడం కోసం మన పెద్దలు పెట్టినటువంటి, ఋషుల పరంపర పెట్టినటువంటి పద్ధతి. ఇప్పుడు ఆయన్ని అక్కడ చూస్తున్నామంటే మనం ఆయన పరిమితి చేస్తున్నట్లేగా, ఆయన లిమిటెడ్ చేస్తున్నట్లే కదా. అంటే మనం దోషం ద్రోహం చేస్తున్నామా లేదా భగవంతుడికి, చెప్పండి మీరే. భగవంతుడు అంతటా ఉన్నట్లుగా చూడటం గొప్ప లేదు ఒక పక్కనే అక్కడ మాత్రమే చూడటం గొప్ప, మీరే చెప్పండి. అక్కడ ఉండే పాండురంగుడు అక్కడే ఉంటాడా ఇక్కడ ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడు. అందుకని ఏం చేద్దాం, పదండి పదండి పోదాం పండరిపురం. అక్కడ ఉండే ఆయన ఇక్కడ ఉంటే పండరిపురం ఎందుకు? అక్కడ ఉండే పాండురంగుడు ఇక్కడ ఉన్నాడు కనుక పదండి పదండి పోదాం పండరిపురం. వెళ్ళొచ్చు, తప్పు లేదు, పండరిపురం వెళ్ళొచ్చు, పండరినాథుణ్ణి పూజించవచ్చు, విఠలనాథుణ్ణి, కానీ ఆయన స్వరూపాన్ని తెలుసుకొని పూజించాలి. గాడ్ ఈజ్ దేర్, గాడ్ ఈజ్ హియర్ ఆల్సో, ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని తెలుసుకోవడం కోసం మనకి ఈ మెట్లన్నీ పెట్టారు శాస్త్రంలో. ఇది నేను చెప్తున్నది కాదు, ఉపనిషత్తు చెప్పేటటువంటి భగవంతుడి స్వరూప లక్షణం చెప్తున్నది. ఇది వినాలి అంటే ఈ విషయాలన్నీ కూడా ఏ జన్మజన్మల సంస్కారం పుణ్యం ఉంటేనో వచ్చి వింటారు, అందరూ వినలేరు. ఇది మీకు తెలియదు, మీరు చేసుకున్న పుణ్యం నాకు తెలుసు. మీరు ఎంత పుణ్యం చేసుకుంటే ఈ విషయాన్ని వింటారు, అందరూ వినలేరు. అది మనకు తెలియాలి, ఆహా ఇంత పుణ్యం చేసుకున్నానే అని. చిన్నపిల్లవాడి చేతిలో 1,000-2,000 రూపాయల నోట్లు పెడితేటట్టు ఉంటుంది, వాడికి ఏం విలువ తెలియదు. అంతే మనం కూడా ఈ విలువ తెలుసుకోవాలి మనం. నాణ్యోతోస్తి ద్రష్ట, నాణ్యోతోస్తి మంత అంటే ఆ పదాలు పదాలుగా చూస్తే మనకేం అర్థం కాదు. ఆయనకంటే వేరేగా చూసేవాడు లేడంటే ఇంత చెప్పాలి మీకు దీని వెనకాల ఉన్నటువంటి విషయాన్ని. కనుక ఆత్మనైనటువంటి నేను ఉనికి ఎరుకనే ఆత్మ, ఆయన ఉనికి ఎరుకే, నేను ఉనికి ఎరుకే. ఈ నేను ఉనికి ఎరుక చెప్పాలంటే నాకు నోరు కావాలి, ఇంద్రియాలు కావాలి, మనస్సు కావాలి. మనసు ఉండాలంటే శరీరం కావాలి. ఈ శరీరంలో మనసు ఉంటుంది, మనస్సు ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటే ఏం చెప్పాలి? నేను ఎరుక ఉనికి సత్తు చిత్, ఆయన సత్తు చిత్. ఇప్పుడు ఆయన నాకంటే వేరా, నేనేనా? ఆయన వేరుగా చూడటం ఇష్టమా మీకు? నన్ను ఆయన నన్నుగా చూసుకోవడం ఇష్టమా? అట్లా అంటే భయం జనానికి. అమ్మో ఆయన నేను ఎట్లా అవుతా అండి అంటాడు. నువ్వు శరీరంగా ఆయనవి కాలేవు, మనస్సుగా ఆయనవి కాలేవు. ఎరుక ఉనికిగా సత్తు చిత్తుగా ఆత్మ చైతన్యంగా ఆయన నాకంటే వేరుగా ఉండడానికి వీల్లేదు. భగవంతుడు దిగొచ్చినా సరే, ఒకవేళ ఆయన వచ్చి కాదు కాదు నేను వేరన్నాడు అనుకో, నాకు తెలుసులేవయ్యా అని చెప్పచ్చు మనం. ఇప్పుడు జ్ఞానీతు ఆత్మైవ మే మతం మమ ప్రియ అన్నాడు. ఇప్పుడు ఎవరు ప్రియులు భగవంతుడికి అర్థమైందా? జ్ఞాని మాత్రమే ప్రియుడు, ఎవరు కాదు. కనుక మనం భక్తి ఉపకారం చేస్తున్నాం, ఉపచారం చేస్తున్నాం భగవంతుడికి అనుకుంటాం మనం. పూజలు చేస్తూ ఎంత ఉపచారం చేస్తున్నానో నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా, ఇది ఉపచారం కాదు, షోడశ అపచారం, షోడశ అపచారం. యథాస్థానం ప్రతిష్టాపయామి. యాక్చువల్గా ఆవాహనం చేసేటప్పుడు ఇక్కడి నుంచి హృదయంలో నుంచి తీసుకొచ్చి పెడతాం, పెట్టి పూజ అంతా అయిన తర్వాత ఇక్కడ వేసుకోలేం కదా పూజ, పూలన్నీ కూడా అభిషేకం ఇక్కడ చేసుకుంటాం తల మీద. అందుకని ఆయన్ని బయటికి తీసుకొచ్చి పెడతాం, పెట్టి అన్నీ చేసి అంతా తుడిచి యథాస్థానం ప్రతిష్టాపయామి. బాగా పూజలు చేసేవాడికి ఈ విషయం తెలుస్తుంది. అందుకని పుష్పం వేసేటప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇట్లా వేస్తారు. మన ఆచార్యులు మఠంలో అందరూ మీరు చూస్తే ఇట్లా పట్టుకుని పువ్వుని తీసి ఇక్కడ తీసుకొచ్చి ఇట్లా వేస్తారు. ఎందుకంటే ఇక్కడి నుంచి తీసుకొచ్చి బయటికి పెట్టాను, నిన్ను మళ్ళీ ఇక్కడ పెడతాను లోపల. అందరు ఇట్లా చేయరు, యథాస్థానం ప్రతిష్టాపయామి నెడతాం వెనక్కి. పూజ తెలిస్తే కదా, బొట్టు పెట్టుకోవడం ఏ వేలతో కూడా తెలియదు జనానికి. ఇప్పుడు గంధం పెట్టుకోవడం ఏ వేలతో కూడా తెలియదు, తీర్థం తీసుకోవడానికి చెయ్యి ఎట్లా పెట్టాలో కూడా తెలియదు. అట్లాంటి పరిస్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. ఓహో భక్తి అనుకుంటాం, క్యూలో నుంచొని గంటల సేపు వాళ్ళు మనల్ని అక్కడ గదిలో పెట్టి తాళం వేస్తారు. బాగా జరిగిందండి, లడ్డు వస్తూనే ఉంటుంది కదా నాకు. కనుక వెళ్ళొద్దు అనడం లేదు, చూడకూడదని కాదు. అదంతా కూడా ఎల్కేజీ యూకేజీ లాంటిది. వెళితే ఎలా వెళ్ళాలి? ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళాలి. ఇంతకాలం నీ దగ్గరికి వచ్చి పూజించినందుకు క్యూలో నుంచొని నాకు ఇటువంటి గురువుని ఇచ్చావు, ఇటువంటి శాస్త్రాన్ని ఇచ్చావు, నీకు నీ యొక్క రుణాన్ని నేను ఎట్లా తీర్చుకుంటానని చెప్పి వెళ్ళి ఆయన ముందు పాదాల దగ్గర నుంచొని రెండు కన్నీటి బొట్లు రాల్చాలి, ఆనంద బాష్పాలు. అది నిజమైన భక్తి. అందుకోసం వెళ్ళండి, వెళితే అంతేగాని నాకు అది ఇస్తావా ఇది ఇస్తావా అని అనకూడదు. ధన్యవాదాలు చెప్పడానికి వెళ్ళాలి. రోజు ఇంట్లో కూడా దైవ పూజ ఎందుకు చేయాలి? ఇప్పుడు వేదాంతం చదివిన తర్వాత కూడా ఎందుకు చేయాలంటే, నాకు ఈ యొక్క శాస్త్రాన్ని గురువుని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్పాలి, అందుకు పూజ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు నిర్గుణ బ్రహ్మానికి వస్తున్నాం, చదువుతాం 8వ బ్రాహ్మణం వచ్చే వారం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.
తీసుకుంటుందా?
చివరి తర్వాత లాస్ట్ కదా ఇప్పుడు వచ్చి మంచిగా కొంచెం ఎట్లా మీ ఇష్టం? అది 10,000 ఒకరోజు. ఆ పేరు నువ్వన్నీ రాసి ఉండి డీటెయిల్గా